ప్రేమ స్వరూపులారా.
మై లైఫ్ ఇస్ మై మెసేజ్ అంటుంటాను.
భగవాన్ సేస్ మై లైఫ్ ఇస్ మై మెసేజ్.
ఓం శ్రీ సాయిరాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి.
దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం ముక్తి
త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడు నడియాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
బ్రహ్మమయీ చరాచరమయీ జ్యోతిర్మయీ వాంగ్మయీ నిత్యానందమయీ పరాత్పరమయీ మాయామయీ శ్రీమయీ అంతా కూడా స్వరూపంగానే కనిపిస్తున్నాయి. శబ్ద బ్రహ్మమయీ శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి. రూపము కనిపిస్తుండదు కానీ వినిపించటం లేదు, కానీ వినిపిస్తుండదు కానీ పలకటం లేదు, పలుకుతుండాలి కానీ చూడటం లేదు. ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి. దేశములో ఉండడం సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే. డాక్టర్ వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు. ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు. కాబట్టి శరీరం అంతా ఉన్నది ఒకే బ్లడ్డే. అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్డే, నాలుగ పైన ఉన్నది బ్లడ్డే, పెరవుల పైన ఉన్నది బ్లడ్డే, సృష్టి పైన ఉన్నది బ్లడ్డే, అంతా బ్లడ్ మయం దేహం. కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా? తెలియటం. కానీ టంగ పైన పెట్టే చేస్తారు. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి. ఆ సత్యాన్ని గుర్తించుకునేటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా. సర్వత్రా ఉన్నది ఒకే బ్లడ్డే కదా. నమ్ముతావా నమ్మవా? ఈ బ్లడ్ అయినప్పుడు ఈ బ్లడ్ దీన్ని ఎందుకు టెస్ట్ చేసి చూసుకోడదు? ఇక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు, నాలుగు పైన పెట్టేప్పుడే తెలుస్తుంది. టేస్ట్ అనేటువంటి గుణము ఆ నాలుగు మాత్రమే ఉంది. కనుకనే ఒక్కొక్క పరిస్థితి ఎందు ఒక్కొక్క ప్రభావం పురస్కరించుకుని మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు. కనుక దైవము ఉన్నది 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 ఉన్నది. దైవమే లేకపోతే జగత్తే లేదు. కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు? దైవము లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట. ఆత్మనే నీకు దైవము. ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. గాడ్ పైన నీకు ఫెయిత్ లేదంటే నీపై నీకు ఫెయిత్ లేదని అర్థం. తననే తన నమ్మనటువంటి వాడికి దైవాన్ని ఏ రీతిగా నమ్మగలరు? కనుకనే మొట్టమొదటి తన నమ్మాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే గాడ్ కాన్ఫిడెన్స్ రాదు. కనుక మొట్టమొదటి విశ్వాసం చాలా అవసరము. మానవునికి విశ్వాసమే ఒక శ్వాసం.
బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, జీవో బ్రహ్మైవ నాపరః. ఎద్ది కలదను చుంటిమో అద్ది లేదు, ఎద్ది లేదను చుంటిమో అద్ది కలదు. ఉన్నదొక్కటే బ్రహ్మంబు ఎన్నటికిని, ఉన్న మాట తెలుపు చిన్నమాట అని శ్రీ సత్యసాయి భగవానుని సందేశం. వేదాంత తత్వానికి కూడా అంతుచిక్కని ఈ జగత్తు యొక్క సృష్టి యొక్క రహస్యాన్ని చాలా సులువుగా మనందరికీ అర్థమయ్యే రీతిలో స్వామి వివరించారు. ఈ కంటికి కనిపించేదంతా మాయ. ఏదైతే మనకు కనిపించకుండా ఈ జగత్తును నడిపిస్తున్నదో అదే సత్యం, అదే బ్రహ్మము, అదే దైవత్వము. ఆ భగవత్తత్వమే ఈ సృష్టిలోని ప్రతి అణువణువులోనూ నిండి నడిపింపజేస్తుంది. అయితే పంచేంద్రియముల చేత బంధింపబడిన, మాయామోహముల చేత వంచబడిన ఈనాటి ఆధునిక మానవుడు తనలోన బ్రహ్మము, బ్రహ్మలోన తాను ఉన్నాడన్న సత్యాన్ని మరవటమే కాకుండా అసలు దైవత్వమనేదే లేదు అన్న అజ్ఞానంలో మునిగిపోయాడు. అటువంటి దీనావస్థలో ఉన్న మనిషిని ఉద్ధరించడానికే సాయి పరమాత్ముడు ఉన్నాడయ్యా, దేవుడున్నాడయ్యా అంటూ బోధించి భక్తులను అనుగ్రహించి దైవత్వాన్ని నిరూపించారు. మొదట స్వామి ఉపన్యాసంలోని కొన్ని మాటలను మనం విన్నట్లుగా నమ్మకం, విశ్వాసం ప్రప్రథమంగా మనం సంపాదించుకోవలసిన అర్హత. దేనిపైన విశ్వాసం అంటే దేవుడున్నాడు అన్న పంచాక్షరి మంత్రం పైన. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ఉన్నాడయ్యా, దేవుడున్నాడయ్యా అన్న అంశంపై శ్రోతలందరికీ సుపరిచితులైన శ్రీమతి సాయి ప్రసన్న రవిశంకర్ అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు మనం విననున్నాం. ఈ కార్యక్రమాన్ని అందిస్తున్న సాయి ప్రసన్న గారికి శ్రోతలందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈనాటి మన కార్యక్రమంలోకి వెళదాం.
ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత స్వరూపులైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య శ్రీచరణాలకి అనంతకోటి ప్రణామాలు. రేడియో సాయి తెలుగు శ్రోతలందరికీ సాయిరాం. సాధారణంగా మానవునికి అన్నీ జరిగిపోతూ ఉంటే, అంటే అన్నీ మంచి రోజులుగానే ఉంటే, విందు వినోదాల్లో కాలక్షేపం చేస్తూ సతీపుత్రులతో హాయిగా వేడుకల్లో పాల్గొంటూ ఎటువంటి ఆటంకాలు ఆపదలు కలగకుండా ఉన్నంతసేపు మనమే ఆధిక్యత అనుభవిస్తూ ఉంటాం. ఈ ప్రపంచమంతటికీ మనమే అధికులం అనే భావనలో, ఆ భావనా శూన్యతలో వెళ్ళిపోతూ ఉంటాం. ఎప్పుడైతే ఒక్కసారి ఎదురుదెబ్బ తగులుతుందో, లేదా ఒక ఆపద ఎదురవుతుందో, లేదా ఒక కష్ట సమయం మనకి దాపురిస్తుందో, అటువంటి క్షణాల్లో మనల్ని మించిన అతీతమైన శక్తి మరొకటి ఉందా, మనకి రక్షణ కల్పించగల ఆ అదృశ్య శక్తి ఏదైనా మనకి రక్షణ కల్పిస్తుందా, అనుగ్రహం పొందగలమా అని మానవుడు ఒక్కసారిగా తన వెనక్కి చూసుకుంటాడు, తన ముందు గమనిస్తాడు, తన మీదకి తన చుట్టుపట్ల కూడా తేరిపారా చూడడం ప్రారంభమవుతుంది. మనం చాలాసార్లు ఈ కథ వినే ఉంటాం. ఒకసారి ఒక అతను మేడ కింద నిలబడి తదేకంగా ఏదో ఆలోచిస్తున్నట్ట. ఇంతలో పైనుండి ఏదో ఒక 5 రూపాయల కాసు ఒకసారి, తర్వాత బంగారు గొలుసు ఒకసారి ఇలా పడ్డం ప్రారంభించేట. వాటన్నిటినీ చక్కగా సేకరించుకుని ఆనందిస్తున్నాడు. అంతేగాని ఒక్కసారి కూడా మీదకి తల ఎత్తి ఇవన్నీ ఎవరి నుండి నేను పొందుతున్నాను, నాకు వీటన్నిటినీ ప్రసాదిస్తున్నది ఎవరు అని ఒక్క తలంపు కూడా రాలేదు. ఇంతలో వీటి వెంటనే ఒక గులకరాయి తక్కుమని అతని తలమీద పడ్డం జరిగింది. ఆ వెంటనే తలెత్తి చూడ్డం ప్రారంభించాడతను. ఇది ఒక కథగా చెప్పుకుంటే చాలా వినోదాత్మకంగా ఉంటుంది, నవ్వు పుట్టిస్తుంది, హాస్యాస్పదంగా కూడా ఉంటుంది. కానీ నిజానికి ఈ కథని మన జీవితాలకి అన్వయం చేసి చూసుకుంటే మన నిత్య జీవితంలో మనకి ఎదురవుతున్న అనుభవమే ఈ కథారూపంగా మలచబడింది. అన్నీ మనకి అందుబాటులో ఉన్నంతసేపు బానే ఉంటుంది. కాని ఎప్పుడైతే ఒక ఆటంకం కలిగినా లేదా మరొక రకంగా ఆలోచిద్దాం. కేవలం ఆటంకాలు ఆపదలే కాదు. ఒక ధనికమైన వాడున్నాడు, అంటే ఒక ధనికుడున్నాడు, సంపన్నుడున్నాడు. అతడికి ఎలాంటి సిరి సంపదలకు, భోగభాగ్యాలకు లేదా సంతానానికి, వారు వృద్ధిలోకి రావడానికి, అతని ఆధిపత్యానికి ఎటువంటి ఆటంకమూ లేదు. అన్ని పుష్కలంగా సమకూర్చుకున్నాడు, అంటే తాను సమకూర్చుకున్నాను అనుకుంటున్న భావనలో ఉన్నాడు. అయినప్పటికీ కూడా అతనికి ఏదో అసంతృప్తి, ఏదో మానసిక వేదన, ఏదో జీవితంలో ఒక తెలియని శూన్యభావం, శూన్యతాభావం, లోటు రోజూ కనిపించసాగాయి. అటువంటి వాడు కూడా తాను జీవితంలో ఏం కోల్పోతున్నాను, తాను ఎవరికో దూరం అవుతున్నాను, ఏదో అదృశ్య రూపంగా తనను ఇన్నాళ్లు నడిపిస్తున్న ఆ శక్తికి దూరంగా వెళ్లిపోతున్నాను, కనెక్ట్ కాలేకపోతున్నాను అన్న ఒక శూన్య భావనలోకి కూరుకుపోతూ ఉంటాడు. ఇక వీళ్ళిద్దరూ కాకుండా మూడో కోవకి చెందిన వ్యక్తులు కూడా ఉంటారు. సరే, ఆటంకాలు లేవు, సరే సంపన్నులై ఉంటారు. వీళ్లకి ఎన్నో ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి జీవితంలో. అన్నీ బానే ఉంటాయి, అంతా బానే ఉంటుంది, ఒక రకమైన మానసిక తృప్తి కూడా ఉంటుంది. అయినా కూడా వీరొక్కసారి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం ప్రారంభించినప్పుడు ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటుంది. అసలు ఈ భూనభోంతరాళాల్ని ఎవరు సృజించారు? ఈ గ్రహాలన్నీ వాటి వాటి స్థానాల్లో ఎలా నిలవగలుగుతున్నాయి? వీటి మధ్యనున్న ఆ ఆకర్షణ శక్తి ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సముద్రం అంతా కూడా చెలియలకట్ట దాటకుండా తన అదుపులో తాను ఎలా నిర్వహించుకుంటూ వస్తోంది? ఈ తారలన్నీ నింగిలోనే నిలిచి నేలపై పడకుండా ఏ రకంగా ఉండగలుగుతున్నాయి? వీటన్నిటినీ వాటి వాటి స్థానాల్లో ఎవరు ఏర్పాటు చేశారు అనే ఒక జిజ్ఞాస బయలుదేరుతుంది. అంటే ఆర్తులు, అర్థార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు, ఇక జ్ఞానుల సంగతి చెప్పనవసరం లేదు. కాబట్టి ఈ ముగ్గురూ కూడా ఏదో ఒకనాటికి మనల్ని మించిన అతీత శక్తి ఏదో ఒకటి ఉన్నది. అది ఈ ప్రపంచాన్ని సృజించింది, నడిపిస్తోంది, తిరిగి ఈ ప్రపంచం లేకుండానూ చెయ్యగలుగుతుంది. మనం వీటన్నిటి నుండి ఏదో పొందగలుగుతున్నాం. కాబట్టి ఆ శక్తి ఏది అన్న ఒక ప్రశ్న తలెత్తినప్పుడు మానవ సహజంగా ఆ అన్వేషణ ఆరంభమవుతుంది. అలా మనల్ని మించిన ఒక మహత్తర శక్తి, భావనాతీతమైన శక్తి, పంచేంద్రియాలకి అతీతమైన శక్తి ఏదైతే ఉందో దాన్నే మనం దైవము అని పిలుచుకుంటున్నాం. కాబట్టి ఉన్నాడయ్యా, దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా అని ప్రతి ఒక్కరూ కూడా పాడుకుని ఆస్వాదించాలి. ఇప్పుడు ఈ పాటని భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య సుమధుర గళంలో మనం ఆస్వాదిద్దాం.
నాడయా దేవుడు నాడయా, కన్నులకు కనిపించదు నాడయా, ఉన్నాడయా దేవుడు నాడయా, ఉన్నాడయా దేవుడు నాడయా, కన్నులకు కనిపించదు నాడయా. లోకాల చీకట్టు లోకాల పదవి చెందు దీపాలు గగనాన తిప్పుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా, కన్నులకు కనిపించుతున్నాడయ్యా. లక్షలాదిగా నక్షత్రముల నెల నేలరాత్మక మీద నిలుపుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. చక్ర తిరుసు లేకుండా గన్నవేల ఈత పత్యము లేక ప్రీతితో మన వరకు గాలితో సుండీలు విసరేడయ్యా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఆధారమే లేక అలరారుతున్నట్టి ఆకాశమును ఆపుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా, తెరసాకు తాను ఇతర ముందు ప్రజల నుంచి కైతక్కరాడించుతున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడు ఉన్నాడయ్యా. ఈ మంత్రాన్ని మీరు ఈనాటి ఉపయోగంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితులు ఏందైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని రేపును కొట్టి కాటాలి.
విన్నాం కదండి, అలా కడలిరాయుడు పుడమిపై పడకుండా తన కాళ్లను తాను అదుపులో పెట్టుకుని మనందరికీ శ్రేయస్కరంగా ఉన్నాడు, కాబట్టి భగవంతుడున్నాడు అని స్వామి ఉద్బోధిస్తున్నారు. అయితే భగవంతుడున్నాడు ఉన్నాడు ఉన్నాడు అన్నంత మాత్రాన ఆ విశ్వాసం బలపడాలి అంటే ఎంతో పూర్వజన్మ సాధనా బలం ఉండాలి. కాని ఆ సాధనాబలం అందరికీ సాధ్యం కాదు, కాబట్టి పంచేంద్రియాలతో నడయాడే మానవుడు ఈ పంచేంద్రియాలు కల్పించే మాయలో చాలా సులభంగా పడిపోయే వెసులుబాటు ఒక రకమైన సౌకర్యము ఉంది. కాబట్టి వీటి బారిన పడకుండా స్వామి మనకి పంచ ప్రక్రియల్లో తన ఉద్బోధని సులభ సాధ్యంగా సామాన్యులకి సైతం అర్థమయ్యే స్థాయిలో వివరించారు. ఆ ప్రక్రియలే 1 ఉపన్యాసం, 2 చిన్న చిన్న పాటలు, 3 చక్కని తేట తెలుగు సులభ శైలిలో ఉండే పద్యాలు, 4 చిన్న కథలు, ఇక 5 వాక్య విభూతులు. ఇలా 5 ప్రక్రియల్లో ఈ పంచ ప్రక్రియల్లోనూ కూడా పంచ ఇంద్రియాలతో సతమతమయ్యే మానవునికి పంచభూతాలతో పంచకోశాలతో పంచ తన్మాత్రలతో కూడి ఉన్న ఈ మానవుడు ఆ వివేకాన్ని తనలోంచి మేల్కొల్పి తనలోనే ఉన్న ఆ భగవంతుణ్ణి అందరిలోనూ కూడా చూడగలిగే స్థాయికి తీసుకువెళ్లడానికి స్వామి ఈ 5 ప్రక్రియల్ని ఎంచుకున్నారు. ఈ 5 ప్రక్రియల్లో స్వామి తాను అనుకున్న విషయాన్ని ఏ విధంగా పొందుపరిచారో ఈనాటి ఈ కార్యక్రమంలో చాలా క్లుప్తంగా స్థాళీపులాకన్యాయంగా తెలుసుకుందాం. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న అంశం ఉన్నాడయా దేవుడున్నాడయా. అయితే ఎందుకు ఇలాంటి యత్నం చెయ్యాలి అంటే ఆదిశంకరాచార్యుల వారి వివేక చూడమణిలో అంటారు, శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపుః స్వగుణేన బద్ధ కురంగ మాతంగ పతంగ మీనా భృంగా నరాః పంచభిరంచితః కిం అంటారు. అంటే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనే ఈ 5 తన్మాత్రలు కూడా పంచేంద్రియాలతో గ్రహిస్తూ ఉంటాం. అయితే మన చుట్టూ ఉన్న సృష్టిలో కొన్ని ప్రాణులకి ఈ 5 ఒక్కొక్కటి చాలా శక్తివంతంగా ఉంటుంది. ఉదాహరణకి లేడి ఒక శబ్దానికి లోనయ్యి అంటే శ్రవణం చెయ్యడం ద్వారా శబ్దానికి మోసపోయి తన మృత్యువును తానే కొని తెచ్చుకుంటుంది. అలాగే చేప ఎరకి లోబడిపోయి అంటే జిహ్వ చాపల్యానికి లోబడి తాను కూడా మృత్యువొడిలోకి జారిపోతుంది. ఒక ఏనుగు తన సాటి ఆడ ఏనుగు స్పర్శ కోసం తప్పించి తాను కూడా ఆ వేటగాని వలలో చిక్కుకుంటుంది. అలాగే ఒక భృంగము చక్కని పుష్పంలో నుండి వచ్చే ఆ పరిమళానికి వశమైపోయి అందులో ఇరుక్కుపోయి ఆ ముకుళించిన పుష్పంలో తన ప్రాణాలను వదిలేస్తుంది. ఇక ఈ శలభము అనే చిన్న కీటకము కాంతికి ఆకర్షితురాలై అంటే ఈ చూపుకి ఆకర్షింపబడి చూపుచేత వెళ్లి ఆ మంటలో తాను కాలి బూడిదైపోతుంది. ఇలా ఈ ప్రాణులన్నీ కూడా కేవలం ఒక్కొక్క ఇంద్రియం యొక్క శక్తికే లోనైపోయి వశమైపోయి తమ ప్రాణాల్ని కోల్పోతుంటే ఇక పంచేంద్రియాలు కూడా సమస్థాయిలో ఉచ్చస్థితిలో పనిచేస్తున్న మానవుడు ఇంకెంతగా వీటి అంటే ఈ ఇంద్రియ లోలత్వానికి గురై తనలో ఉన్న భగవంతుణ్ణి తన చుట్టూ తన ఈ సృష్టిలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి వివేకాన్ని మేల్కొలపాలి. ఈ మానవుడు వాటికి లోను కాకుండా తనలో నుండి వివేకాన్ని జాగృతం చేసుకోవాలి అని ఆదిశంకరాచార్యుల వారు మనల్ని హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పంచేంద్రియాలకు కూడా లోనవుతున్న మానవుడు తనని తాను ఉద్ధరించుకోవడానికి అనేక మార్గాలున్నాయి. మార్గం ఏదైనప్పటికీ కూడా తాను సాధించవలసిన లక్ష్యం ఒక్కటి, తన నుండి ప్రారంభమైన ప్రయాణం తన వరకు చేరుకోవాలి. వ్యష్టి నుండి ప్రారంభమైన తన ప్రయాణం సమిష్టి తత్వాన్ని గుర్తించాలి. ఈ అన్ని మార్గాల్లో కూడా తనకు తోడుగా నీడగా నడిపించే ఆ అదృశ్య శక్తి దైవం అనే ఒక స్పృహ నిత్యము కలిగి ఉండాలి. కాబట్టి ఉన్నాడయా, దేవుడున్నాడయా అంటారు స్వామి. అంతెందుకు, ఎంతటి వారికైనా ఎంత విశ్వాసపాత్రులకైనా కూడా ఒకనొక సమయంలో అసలు భగవంతుడనేవాడు ఉన్నాడా అని తాను కష్టాల కొలిమిలో పడిపోతున్న సమయంలో ఒక రకమైన నిస్పృహకి నిరాశకి లోనవుతూ ఉంటారు. అందుకు ఉదాహరణగా మనం భాగవతంలోని పద్యాన్ని చెప్పుకోవచ్చు. గజేంద్ర మోక్షంలో పోతనగారు అద్భుతంగా చిత్రించిన పద్యం, ఆ సరస్సులో ఉన్న మకరి నోట్లో చిక్కుకున్న ఆ మదపుటేనుగు ఎన్నో సంవత్సరాలు కుయ్యాళించి ఎంతో వేదన చెందుతూ తన బలాన్నంతా కూడా ఉపయోగిస్తూ తన యావత్ శక్తిని కూడా వినియోగపెడుతూ ఎంతో గుంజాటన చేస్తూ ఉన్నప్పటికీ కూడా తనకు ఎటువంటి సహాయమూ అందలేదు. తాను నిర్వీర్యమైపోతూ శక్తిహీనురాలనైపోతూ ఉన్నప్పటికీ కూడా ఏదో ఒక విశ్వాసం తనల్ని ముందుకు తీసుకున్న సమయంలో తాను ఎంతో బాధకి లోనవుతూ ఒకనొక ప్రార్థన చేసింది. ముందు తనకి ఒక అవిశ్వాసం కలిగి ఆ అవిశ్వాసం నుండి అది ఒక బలమైన విశ్వాసానికి దారితీసింది. ఎప్పుడైతే విశ్వాసం బలపడి ఆ ప్రార్థనలో ఉన్న నిర్మలత్వాన్ని, ఆ సిన్సియారిటీని భగవంతుడు గుర్తించాడో, వెంటనే తాను ఏ స్థితిలో ఉన్నప్పటికీ, తాను ఎక్కడ ఉన్నప్పటికీ, ఎంత సుదూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ కూడా పరిగెత్తుకుని వచ్చాడు. గజేంద్రుడు ఏమంటాడంటే, ఆ నిరాశా నిస్పృహలతో, కలడందురు దీనులయడ, కలడందురు పరమ యోగి గణముల పాలం, కలడందురన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఎప్పుడైతే అంతగా తనను విశ్వసిస్తున్న భక్తుడికి ఇలాంటి అవిశ్వాసం ఏర్పడిందో, భగవంతుడు వెంటనే తాను చేయూతనివ్వడానికి దిగి వస్తాడు. ఎందుకు అంటే, అదేదో అంతలో తనకొక భక్తుని సంఖ్య తగ్గిపోతుందనో, లేదా తాను తనని పూజించడం ఆపేస్తాడనో అనే బెంగతో కాదు. భక్తునిలో విశ్వాసం అంటూ మొలకెత్తి అది చిగిర్చి చక్కగా కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి ఫలాలను అందిస్తే అప్పుడు ఏనాటికైనా ఆ భక్తి మార్గంలో మరింతగా బలపడి మోక్ష సామ్రాజ్యాన్ని పాలిస్తాడు అనే ఒకనొక విశ్వాసంతో భక్తుడికి ఎప్పుడూ కూడా తాను తన ఆర్తత్రాణ పరాయణత్వాన్ని, భక్త వాత్సల్యాన్ని నిరూపించుకుందుకి భగవంతుడెప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అయితే మనం చెయ్యవలసిన ప్రయత్నం ఏమిటి అంటే, స్వామి ఎప్పుడూ చెప్తుంటారు, మీరు ఒక్క అడుగు వేస్తే బంగారు, నేను 100 అడుగులు మీ వైపు వేస్తాను అని అర్థం. అంటే మనం ఒక్క అడుగు వెయ్యడానికి సిద్ధం ఉన్నప్పటికే భగవంతుడు అప్పటికే తన 99 అడుగులు కూడా పూర్తయిపోయి మన ఒక్క అడుగు కోసం తన ఒక్క అడుగుని ఆపి వేచి చూస్తాడు. ఎప్పుడైతే ఆ ఒక్క అడుగు కూడా మనం వేసేస్తామో, వెంటనే మనకి చేయూతనందించి ఆ కష్టం నుండి బయటికి లాగేస్తూ ఉంటాడు. అయితే ముఖ్యంగా భగవద్విశ్వాస విషయంలో అసలు ఈ కాలంలో యువతని గమనిస్తే భగవంతుని ఉనికి పట్లనే వాళ్లకి అనేకమైన సందేహాలు, సంశయాలు ఉన్నాయి. సంశయాత్మా వినశ్యతి అన్నాడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు. కాబట్టి సంశయులైన వారు ఎప్పుడూ కూడా నాశనం వైపు తన మార్గాన్ని దారితీయిస్తూ ఉంటారు. కాబట్టి ఎలాంటి సంశయాలు వారికి ఉండకూడదని సాక్షాత్ భగవంతుడైన సత్యసాయిబాబా వారు యువతకి సందేశాన్నిస్తూ, భగవంతుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే ఒక గొప్ప పంచాక్షరి మంత్రాన్ని చక్కని ఉపన్యాస ధోరణిలో అందించారు. అది మనం కూడా విందామా?
యువకులైనటువంటి యొక్క వ్యక్తులు దైవత్వం పైన విశ్వాసము కుదరక, దైవము కలడా లేడా అనేటువంటి సందేహావస్థ లోపల తాను కొంత భ్రాంతిని పడుతుంటాడు. ఈ భగవత్ విశ్వాసము కూడాను జన్మాంతర సుకృతమున్నటువంటి వారికే లభిస్తుంది, కాని అందరికీ లభించడానికి సాధ్యం కాదు. ఈ జన్మాంతరం అన్నటువంటిది భారతీయులు కూడాను ఈనాడు విశ్వసించలేనటువంటి యొక్క పరిస్థితిలో ఉంటున్నారు. ఒక చిన్న ఉదాహరణము. జన్మించిన తక్షణమే కొంతమంది కవులుగా తయారవుతున్నారు, కొంతమంది గాయకులుగా అభివృద్ధి పొందుతున్నారు, మరికొంతమంది కళాకారుడుగా అభివృద్ధి పొందుతున్నాడు. ఈ విధంగానే జన్మించిన తక్షణమే వారికి ఇట్టి ప్రాప్తి, ఇట్టి కళల యొక్క అభిరుచి వారి హృదయం నందు చేరడానికి కారణము ఎవరి యొక్క ప్రాక్టీస్, ఎవరి యొక్క తరబీదు. ఇది కేవలం జన్మాంతరము యొక్క వాసనే ఇట్టి యొక్క అభివృద్ధులకంత మూల కారణంగా ఉంటుంటాది. దీనికి వారి వారి ఇంట్రెస్ట్, శ్రద్ధ అని మీరు వాదింతురా, కాని అట్టి శ్రద్ధ కలిగినటువంటి వారు నిత్యము రెండు వేళల యందు కూడాను వారు అభ్యాసములు సలుపుతున్నప్పటికీ, వాటికి ఇట్టివి అభ్యసించడానికి అవకాశం లభించకుండా ఉండినప్పటికీ, పుట్టిన తక్షణమే వారికి ఇట్టి కళలు ప్రాప్తించడానికి ఉన్నటువంటి యొక్క వ్యత్యాసం ఏమిటో మీరు యోచించుకోవచ్చును. కనుక భారతీయులు యందు కర్మ ఫలము, పునర్జన్మము, మన యొక్క జీవితము లోపల కొన్ని రకములైనటువంటి జన్మాంతర సంస్కారము అనేటువంటి మూడింటి విశ్వాసంతో కూడినటువంటి యొక్క వారు ఈ యొక్క భారతీయులు. ఈ నవీన నాగరికత యొక్క జగత్తు అభివృద్ధిగాంచడం చూచినప్పుడు కేవలము భగవంతునికి నాకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, భగవంతుని నేను ప్రార్థించవలసినటువంటి అవసరం ఏమిటి, భగవంతుడు అనేటువంటి వాని వల్ల మనకు లభించేటువంటి సుఖమేమిటి అనే రీతిగా కూడాను యువకులు వాదిస్తూ, కేవలం అన్నీ కూడాను ఈ సైంటిస్టుల యొక్క మార్పు వల్లనే ఈ జగత్తు కావలసిన రీతిగా మార్చుకోవచ్చునని కూడాను వారు భ్రమిస్తున్నారు. కనిపించినటువంటి యొక్క భగవంతుని విశ్వసించడం అనేటువంటిది ఒక వీక్నెస్ అని కూడాను ఈనాడు యువకులు పోట్లాడుతున్నారు. అయితే కనిపించినటువంటి యొక్క భగవంతుని పైన విశ్వాసం ఉంచటము ఒక బలహీనతని వారు భావించినప్పుడు, కనిపించినటువంటి వాటిపైన అనేకమైనటువంటి వస్తువులపైన వారు విశ్వాసం ఉంచుకోవటంలో ఇది ఏ విధమైనటువంటి వీక్నెస్ ఓ వారు యోచించుకోలేకపోతున్నారు. ఈనాడు సైంటిస్టులు కూడాను స్పర్శను పురస్కరించుకుని గాలిని వారు నిరూపణ జరుపుతున్నారే కాని గాలిని చూడడానికి వీలవుతున్నదా? ఆకాశం నందు సంచరించుచు కూడాను మన మాటలలో ఉన్నటువంటి శబ్దాన్ని విశ్వసించి కూడాను ఆకాశాన్ని చూడగలుగుతున్నారా? అనేక రకములైనటువంటి కలతలతో తన మనస్సును అనేక విధములైనటువంటి కల్లోలములు గావించుచు నా మనస్సు స్థిమితము లేదని లేక నా మనస్సు ప్రశాంతిగా ఉన్నదని వారు పలుకుచూండటం లోపల వారి మనస్సు అనేటువంటి దానికి రూపం వారు చూడగలుగుతున్నారా? నా యొక్క హృదయము ప్రశాంతిగా ఉన్నదని లేక అశాంతిగా ఉన్నదని ఉచ్చరించటంలో ఉన్నటువంటి యొక్క అర్థము తాను హృదయాన్ని చూడగలుగుతున్నాడా? ఈనాడు నా యొక్క శిరస్సు చాలా బాధిస్తున్నది అని పలుకటం లోపల తన శిరస్సు బాధ తనకు మాత్రమే అనుభవం కాని శిరస్సు బాధకేమైనా ఒక రూపమున్నదా? కనుక ఆనందమునకు కాని, దుఃఖమునకు కాని, ఆహ్లాదమునకు కాని, విచారమునకు కాని, హృదయమునకు కాని, మనసునకు కాని ఏమాత్రము కూడా రూపములు లేవు. లేనటువంటి వాటిని ఏ రీతిగా వారు విశ్వసిస్తున్నారు? సర్వవ్యాపి అయినటువంటి యొక్క దైవత్వంలో ఉన్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని విశ్వసించడంలో బలహీనత అనటం లోపల వీరిదంత బలహీనతో మీరు యోచించుకోవచ్చును. జగత్తంతై కూడాను పంచభూతముల యొక్క మిళితము. ఈ పంచభూతములకు కూడాను రూపములు లేవు, కానీ వాటికి కొన్ని కొన్ని శక్తులు మాత్రమే ఉంటున్నవి. ఇప్పుడు ఒక గాలి, గాలికి రూపము లేదు, కానీ ఆ గాలి ఒక ఫుట్బాల్లో లేక ఒక బెలూన్లో చేరినప్పుడు ఆ ఫుట్బాల్ షేప్, ఆ బెలూన్ షేప్ చెందుతూ ఉంటుండాలి. అదే విధముగానే అగ్ని కూడాను దానికి దహింపచేయు శక్తి మాత్రమే ఉన్నది, కాని దానికి ఒక రూపము లేదు. ఒక వంకర టింకరిగా ఉన్నటువంటి త్రాడులో చేరినప్పుడు ఆ అగ్ని వంకర టింకరిగా కనిపిస్తుంది. అదే త్రాడు ఒక గుండ్రముగా ఉండినప్పుడు చేరినప్పుడు ఆ యొక్క అగ్ని గుండ్రముగా కనిపిస్తుంది. కనుకనే అగ్నికి దహింపచేసేటువంటి శక్తి మాత్రమే ఉన్నది, కాని దానికి స్వరూపము లేదు. ఇదే విధముగా మనము ఈ పంచభూతముల యొక్క ఉపమానములు ఆధారం చేసుకున్నప్పుడు పంచభూతముల యొక్క తత్వమునకు శక్తులు మాత్రమే ఉన్నది, కాని స్వరూపములు మాత్రము కనిపించడానికి వీలు కాదు. ఈ పంచభూతములకు అతీతమైనటువంటి యొక్క పరతత్వమే దైవత్వము. మార్పు చెందేటువంటి ఈ యొక్క దేహముతో, మనము చలించేటువంటి యొక్క బుద్ధితో, భ్రమించేటువంటి యొక్క దృష్టితో ఈ యొక్క సృష్టిని మనం పరికించటం చేతనే మనకు ఇన్ని రకములైనటువంటి సందేహములకు ఒక కారణం ఏర్పడుతుంది. కనుక మన యొక్క దేహతత్వాన్ని మొట్టమొదట మనం విచారించి తదుపరి దైవతత్వంలో మనం ప్రవేశించడానికి పూనుకోవటంలో ఒక సార్థకత ఉంటుంటుంది.
అసలు భగవంతుణ్ణి ఆశ్రయించడం ఎందుకు అన్న ప్రశ్న తలెత్తినప్పుడు మన వైదిక ధర్మం స్ఫురణకు రావాలి. పురుషుడికి అత్యంత ఆవశ్యకమైనవి, సాధించదగినవి నాలుగు ఉన్నాయి. వాటిని పురుషార్థాలు అంటారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ధర్మ, అర్థ, కామాలు మూడు కూడా ఎవరైనా సులభ సాధ్యంగా సాధించుకోవచ్చునేమో గాని మోక్షప్రాప్తికి మాత్రం తప్పనిసరిగా భగవంతుని అనుగ్రహం ఉండి తీరాలి. అయితే మోక్షప్రాప్తికి ఇతవిద్ధమైన మార్గం లేదా ఇదే సరైన మార్గం అని మన వైదిక ధర్మం నిర్ణయించలేదు. అనేకమైన మార్గాలను ఏర్పాటు చేసింది. వాటిలో ముఖ్యమైనవి కర్మ, జ్ఞాన, యోగ, భక్తి అనే ఈ నాలుగు మార్గాలు. వీటిలో అన్నిటికన్నా సులభ సాధ్యమైన మార్గం భక్తి మార్గం. నారద భక్తి సూత్రాల్లో కర్మ, జ్ఞాన, యోగాల కంటే భక్తి అధికతరమైనదని, సా తు కర్మజ్ఞాన యోగేభ్యో ప్యధికతరా అని పేర్కొనబడింది. అంటే భక్తి జ్ఞానాన్ని కలిగిస్తుంది, మోక్షప్రదాయిని. భక్తి లేకపోతే ఏ కొంచెం ఆచరించినా ఆ సర్వమో వ్యర్థమే అవుతుంది అని ఆధ్యాత్మరామాయణంలో ఇలా చెప్పారు. భక్తిర్జనయిత్రీ జ్ఞానస్య భక్తిర్మోక్షప్రదాయిని భక్తిహీనేన యత్కించిత్ కృతం సర్వమత్సతతం. అంటే భక్తి లేకుండా ఆచరించిన కర్మలన్నీ కూడా వ్యర్థమే, భక్తి ఉన్నంత మాత్రాన ఎంత చిరుకర్మైనా కూడా భగవంతుని అనుగ్రహానికి మనల్ని పాత్రుల్ని చేస్తుంది అని ఆధ్యాత్మరామాయణంలో చెప్పారు. శంకర భగవత్పాదులు కూడా వివేక చూడామణిలో మోక్షప్రాప్తికి గల సాధనా సామగ్రిలో భక్తి శ్రేష్టమైనది అని చెప్తూ మోక్ష సాధన సామగ్ర్యాం భక్తిరేవ గరీయసి అని నిర్ణయించారు. అనంతర వాక్యంలో ఈశ్వరుని అంశయైన జీవుడు ఈశ్వరునితో ఏకం కావడమే భక్తి అని, స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని నిర్వచించారు. ఈశ్వరునితో ఏకం కావడమే భక్తి అని నిర్వచించారు అంటే ముందు మనం ప్రాథమికంగా చేయవలసింది ఏమిటి అంటే ఈశ్వరుని ఉనికిని గ్రహించాలి. ఈశ్వరుడు ఉన్నాడు, గాడ్ ఎగ్జిస్ట్స్. ఈశ్వరుడు అనేవాడు ఈ సృష్టి యావత్తుని తన నియంత్రణలో ఉంచుకున్నాడు, నిర్వహిస్తున్నాడు. క్రమం తప్పకుండా తన వృత్తులన్నిటినీ నిర్వహించుకుంటూ వెళ్తున్నాడు అనే ఒక సత్యాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. అందుకే ఎల్లప్పుడూ కూడా ఉన్నాడయా, దేవుడున్నాడయా, కన్నులకు కనిపించకున్నాడయా అనే ఒక మహావాక్యాన్ని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక చిన్న కథ విందామా? భగవంతుడు ఉన్నాడు ఉన్నాడు అని నొక్కి ఒక్కానించి చెప్తున్నాం, మరి దానికి రుజువేమిటి? భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, సర్వభూతాంతరాత్మ అని మనం ఎప్పటినుండో ఈ మహావాక్యాల్ని వింటూనే ఉన్నాం. అంతేకాదు, కృష్ణుడు కూడా మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని ప్రకటించాడు. అంటే సమస్త జీవుల్లో కూడా నేను వారి హృదయస్థానంలో పరివేష్టించి ఉన్నాను, అవన్నీ కూడా నా చిరునామాలే, అందరి హృదయాల్లో నేను తిష్టవేసు కూర్చున్నాను, అందరిలో నా అంశ నిండి నిబిడీకృతమై ఉన్నది, సాధన ద్వారా దాన్ని తెలుసుకోవాలి. భగవంతుడు సర్వవ్యాపి అని అన్యాపదేశంగా చెప్పాడు. దీన్ని రుజువుపరుస్తూ మనకి ఉపనిషత్తుల్లో ఒక అద్భుతమైన కథ ఉంది, అదేమిటో ఇప్పుడు మనం విందాం. ఉద్దాలక మహర్షి కుమారుడు శ్వేతకేతు. ఆయన ఒకసారి కుమారుణ్ణి విధంగా ప్రశ్నించాడు. కుమారా, నీవు ఇన్ని రోజులు పరతత్వము, బ్రహ్మము అనే విషయాల్ని గురించి అధ్యయనం చేశావు కదా, మరి ఈ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు. ఇలా వాళ్ళిద్దరికీ చాలా సంఘర్షణ జరిగింది, వాళ్ల సంభాషణ కూడా సాగింది. ఆ సంభాషణ ఇలా ఉంది. శ్వేతకేత అంటున్నాడు, భగవంతుడు సర్వాంతర్యామి అని మా గురువుగారు బోధించారు అన్నాడు. వెంటనే ఉద్దాలకుడు, కుమారా, సర్వవ్యాపకత్వం అంటే ఏమిటో తెలుసునా అన్నాడు. తెలీదు అన్నాడు శ్వేతకేతు. వెంటనే ఉద్దాలకుడు, కుమారా, నీవు లోపలికి వెళ్లి ఒక పాత్రలో నీరు, కొంచెం ఉప్పు తీసుకునిరా అన్నాడు. వెంటనే శ్వేతకేతు తండ్రి చెప్పినట్లుగా చేశాడు. అప్పుడు, నాయనా, ఉప్పును ఆ నీటిలో బాగా కలుపు, ఆ వెంటనే నోట్లో వేసుకుని రుచి చూడు అన్నాడు. శ్వేతకేతు తండ్రి చెప్పినట్టుగాని ఉప్పును కలిపి రుచి చూశాడు. ఉప్పగా ఉంది నాన్నగారు అన్నాడు. ఉద్దాలకుడు, పాత్రలో చెయ్యి పెట్టి ఉప్పు చేతికి దొరుకుతుందేమో చూడు అన్నాడు. శ్వేతకేతు అతని ఆదేశాన్ని పాటించాడు. ఉప్పు నీటిలో కరిగిపోయింది కదా నాన్నగారు, ఎలా చిక్కుతుంది అని ఎదురు ప్రశ్నించాడు. దానికి వెంటనే ఉద్దాలకుడు, నీకెట్లా తెలిసింది నాయనా ఆ విషయం అన్నాడు. పాత్రలోని నీటిని రుచి చూచాను కదా నాన్నగారు, అలా తెలిసింది అన్నాడు. మంచిది, నీవు అనుభవపూర్వకంగా ఉప్పు నీటిలో కలిసిపోయింది అని తెలుసుకున్నావు. అదేవిధంగా భగవంతుడు ఈ సృష్టిలో లీనమై ఉన్నాడు. ఆ సత్యాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అదే నీవు ఇక మీదట చెయ్యవలసిన సాధన అని ముగించాడు. తెలిసింది కదండి ప్రియమైన రేడియో సాయి శ్రోతలు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు 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 అని కేవలం వాచాపూర్వకంగా మాత్రమే అనడం కాకుండా త్రికరణ శుద్ధిగా అంటే మనసులో తిష్టవేసుకున్న భగవంతుణ్ణి మనసుతో గ్రహించాలి. ఇంకా చెప్పాలంటే మనసుకి అతీతమైన స్థితికి వెళ్లి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. వాచ భగవంతుణ్ణి కీర్తించాలి. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని నలుగురికి తెలిసేలా చెయ్యాలి. ఎలా చెయ్యాలి? కర్మణా చెయ్యాలి. ఈ మనసులో ఉన్న భావాన్ని వాక్కు ద్వారా ప్రకటించడం, ఆ మనస్సుని భావనని ఒక్కటిగా చేర్చి కర్మ మార్గంలో క్రియాత్మకంగా భగవత్ ప్రేమని మన ద్వారా ప్రసరించి భగవంతుడు సర్వాంతర్యామి అనే విషయాన్ని అందరికీ తెలియజేయాలి. అయితే అందరికీ తెలియజేయాలి అంటే సరే మనకేవో కష్టాలు కలిగే లేదా మనకి పూర్వజన్మ వాసనా బలం వల్ల పూర్వజన్మ సుకృతాల వల్ల అనేకమైన అనుభవాలు కలిగి భగవద్ అనుగ్రహాన్ని చవిచూసి భగవంతుని ప్రేమని ఆస్వాదించాం కాబట్టి బలమైన విశ్వాసం ఏర్పడింది. మరి అందరికీ కూడా అదే స్థాయిలో విశ్వాసం ఉండాలి కదా అంటే స్వామి ఒక చక్కని పద్యం చెప్పారు.
నమ్మకమను రెండు నయనంబులేని అందులైది మనుజులవని అందు తాను చూడకయున్నా దైవం భూలేడకో తాను చూడకయున్నా దైవం భూలేడకో తనకు లేడే కాని మనకు లేడ తనకు లేడే కాని తనకు లేడే కాని మనకు లేడ.
కాబట్టి మనకున్న రెండు కళ్ళు ఏమిటి అంటే, ఒకటి భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం, రెండు భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం పట్ల మనల్ని మనం రోజురోజుకి దినదినాభివృద్ధి పరుచుకుంటూ ఆ దిశగా ప్రయాణించి అందరిలోనూ ఉన్న భగవంతుణ్ణి గుర్తించడం పట్ల శ్రద్ధ. శ్రద్ధ అంటే శాస్త్రవాక్యం పట్ల ఉన్న నమ్మకమే శ్రద్ధ అంటారు. కాబట్టి ఈ నమ్మకము శ్రద్ధ అనే రెండు కళ్ళు ఉన్నప్పుడు మనం భగవద్ దర్శనాన్ని ఏనాటికైనా పొందవచ్చు. అవి రెండూ లేని అంధులతో మనకి పనేమిటి? మన పట్ల మనకి విశ్వాసం ఉండాలి, మనలో ఉన్న భగవంతుని పట్ల మనకు విశ్వాసం ఉండాలి అంటారు స్వామి. దానికి ఒక చక్కని చిన్న కథని ఇప్పుడు విందాం. ఈ చిన్న కథ వినడం ద్వారా నమ్మకం అంటూ ఉన్నప్పుడు భగవంతుడు ఏ రూపంలోనో ఒక రూపంలో వచ్చి మనకు తక్షణ సహాయాన్ని అందించి ఆ ఆపద నుండి గట్టెక్కించి మన విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాడు అన్న విషయం తెలుస్తుంది. విందామా మరి? ఇది స్వామి ఒకనొక దివ్యోపన్యాసంలో చెప్పిన చక్కని చిన్న కథ, దేవుడే దిక్కు. ఒక గ్రామంలో తల్లి కుమారులు జీవిస్తూ ఉండేవారు. కుమారుడు పుట్టిన తరువాత పాపం ఏ కారణం చేతో తండ్రి చనిపోయాడు. వారిద్దరికీ జీవించడానికి ఎలాంటి ఆధారమూ లేకపోయింది. తల్లి మొత్తానికి ఎలాగోలాగా కష్టపడి పనిచేస్తూ పిల్లవాడిని చదివించింది. అయితే తన ఆశలన్నీ పిల్లవాడి మీదే పెట్టుకుంది. కాని పాపం పిల్లాడు పరీక్ష ఫీజు కట్టేసరికల్లా తమ దగ్గర డబ్బులు లేకుండా పోయాయి. పరీక్ష ఫీజు 50 రూపాయలు కట్టాల్సొచ్చింది. అబ్బాయి, అమ్మా పరీక్ష ఫీజు కట్టాలి అని తల్లితో చెప్పాడు. ఆవిడికి ఏం చెయ్యడానికి తోచలేదు. తాను ఎంతో కష్టపడి ఎండనక వాననక కృంగి కృశించిపోయి కష్టపడితే నాలుగు డబ్బులొస్తే అది తమకి ఒక్క పూట గడవడానికి మాత్రమే సరిపోతుంది. ఇంతవరకు అయితే ఎలాగోలాగా ఉచిత విద్య కాబట్టి నెట్టుకొచ్చింది. కాని ఇప్పుడు గవర్నమెంట్ పరీక్ష రాయాలి, 10వ తరగతి పరీక్ష. ఎలా రాస్తాడు? కాబట్టి వెంటనే హెడ్ మాస్టర్ దగ్గరికెళ్లి తన పరిస్థితి చెప్పుకుంది. నేనేం చేస్తానమ్మా, అవన్నీ ప్రభుత్వం వారి నియమాలు కదా, పరీక్ష ఫీజు కట్టాల్సిందే అన్నాడు. మొత్తానికి ఆ తల్లి బెంగ పెట్టుకుని ఆలోచిస్తూ ఉండగా ఈ అబ్బాయి అడుగుతాడు, ఎందుకమ్మా అంత బాధగా ఉన్నావు, దేనికో బాధపడుతున్నావు అంటే, ఏం లేదు నాయనా, నీ పరీక్ష ఫీజు కట్టే శక్తి నాకు లేదు, రేపటి నుండి నువ్వు కూడా నాతో పాటు పనిచేయాల్సి వస్తుందేమో అని భయపడుతున్నాను అని కుమారుడితో చెప్పింది. అమ్మా నేను చదువుకుంటాను, పరీక్ష రాస్తాను, ప్రస్తుతానికి ఎవరి దగ్గరైనా కాస్త అప్పు తీసుకుని ఫీజు కట్టి పరీక్షలైన తర్వాత నేను కూడా పనిచేసి అప్పు తీర్చేస్తాను అన్నాడు. దానికి ఆ తల్లి, మనకి అప్పు ఎవరిస్తారు నాయనా, దిక్కులేని వారికి దేవుడే దిక్కు అంటూ ఇంట్లోకి వెళ్ళింది. కుమారుడు అమాయకంగా, అమ్మా దేవుడు ఎక్కడుంటాడమ్మా అని ప్రశ్నించాడు. ఆ తల్లి నిట్టూరుస్తూ, నాయనా అతను చాలా శక్తివంతుడు, సకలైశ్వర్య సంపన్నుడు, ఆయన దగ్గర కావలసినంత డబ్బుంటుంది, ఆయన అందరికీ కాదనకుండా సహాయం చేస్తాడు అంటూ తన ధోరణిలో తను చెప్పుకుంటూ పోతోంది. అదంతా సరే అమ్మా, అసలు దేవుడు ఎక్కడుంటాడో చెప్పు, అతని కాళ్లు పట్టుకుని బతిమాలైన డబ్బులు తెస్తాను అన్నాడు అమాయకంగా. ఆ తల్లి వెంటనే నిట్టూరుస్తూ ఆ గజేంద్ర మోక్షంలోని ఆ పద్యాన్ని తలుచుకుంటూ, అలవైకుంఠపురములో నగరిలో ఆమూల సౌదంభులో అన్న పద్యాన్ని తలుచుకుంటూ, నాయనా అందరికీ దిక్కు వైకుంఠంలో ఉండే ఆ నారాయణుడే అని అంది. ఆ మాట పట్టుకుని తల్లి మాట మీద విశ్వాసంతో, భగవంతుడి మీద ప్రేమతో నమ్మకంతో వెంటనే ఆ అబ్బాయి పోస్టాఫీసుకు వెళ్లి తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక పోస్టు గార్డు కొని తన ప్రార్థనని విన్నపాన్ని అంతా విశదీకరిస్తూ ఒక ఉత్తరం రాసి టు శ్రీమన్నారాయణ వైకుంఠం అని అడ్రస్ రాసి పోస్టు బాక్సులో వేశాడు. పోస్టు బాక్స్ ఒక ఎత్తైన స్తంభానికి కట్టి ఉంది. ఈ అబ్బాయి చాలా చిన్నగా పొట్టిగా ఉండడం వల్ల అంత ఎత్తుకి ఎగరలేక అవస్థపడుతున్నాడు. ఇదంతా గమనించిన పోస్టు మాస్టరు కిటికీలో నుండి చూసి బయటకు వచ్చి, నాయనా ఆ పోస్టు కార్డు నాకివ్వు, నేను బాక్సులో వేస్తాను అన్నాడు. ఆ అబ్బాయి, ఈ జాబు చాలా అర్జెంటుగా చేరాలి సార్, నేను పరీక్ష ఫీజు కట్టడానికి డబ్బు కావాలి, ఈ జాబు తొందరగా చేరే మార్గం చూడండి అని ప్రార్థించాడు. పోస్టు మాస్టర్ గారు కార్డు పైన అడ్రస్ చదివాడు. వెంటనే, నాయనా ఈ అడ్రస్ నీకెవరిచ్చారు అని అడిగాడు. మా అమ్మిచ్చింది సార్, నాకు చదువుకోవాలని చాలా ఆశ, మా అమ్మ వద్ద పాపం డబ్బు లేదు, ఈ నారాయణ గారు చాలా డబ్బు గలవాడట సార్, దిక్కులేని వారికి సహాయం చేస్తాడట అని మా అమ్మ చెప్పిందండి అని ఆ అబ్బాయి సమాధానం చెప్పాడు. పోస్టు మాస్టర్ హృదయం ద్రవించిపోయింది. ఆహా, ఈ పిల్లాడు ఎంత నిర్మల హృదయుడు, తల్లి మాటల మీద ఎంత విశ్వాసం అని తనలో తాను అనుకుంటూ, నాయనా ఈ జాబు అర్జెంటుగా చేరే మార్గం నేను చూస్తాను, నువ్వు ఎల్లుండి ఉదయం 9 గంటలకు వచ్చేసాయి, నీకు డబ్బు తప్పకుండా చేరుతుంది అని చెప్పాడు. ఆ అబ్బాయి ఇక చూడండి పట్టలేని ఆనందంతో ఇంటికి తిరిగి వచ్చి, అమ్మా నేను ఫీజు కట్టేస్తాను, నీకేం పర్వాలేదు, పరీక్ష రాసేస్తాను, మన కష్టాలన్నీ తీరిపోతాయి అన్నాడు తల్లితో. తల్లి ఏడవలేక ఒక నవ్వు నవ్వి ఊరుకుంది. ఆ రెండు రాత్రులు ఈ అబ్బాయి ఎంతో ఉత్కంఠతో నిరీక్షించి పోస్టు మాస్టర్ చెప్పిన ఆ రోజుకి 9 గంటలకు పోస్టాఫీస్కు వెళ్లాడు. వెళ్లి, సార్ నేను 10 గంటలకు ఫీజు కట్టాలి, అక్కడి నుండి ఏమైనా డబ్బొచ్చిందా అని ఆతృతగా అడిగాడు. పోస్టు మాస్టరు, వచ్చింది నాయనా, ఇదిగో కవరు అని ఒక కవర్ని ఆ అబ్బాయికి అందించాడు. ఆ అబ్బాయి అందుకుని ఇంటికి పరిగెత్తుకుని వెళ్లి, అమ్మా డబ్బు వచ్చింది అని ఎంతో ఉత్సాహంతో ఆశ్చర్యంతో ఆనందంతో తల్లికి కవర్ అందించాడు. తల్లి ఆ కవరులో 50 రూపాయలు చూస్తూనే ఉనికిపోయి భయం వేసిపోయిందామెకి. వీడికి డబ్బెలా వచ్చింది, కొంపతీసి దొంగిలించాడా, లేకపోతే ఎవరినైనా ప్రాధేయపడి అర్థించాడా, గుట్టుగా జీవిస్తున్న నాకు వీడి మూలంగా ఎంత అగౌరవం, ఎంత అప్రతిష్ట అని ఆలోచించసాగింది. కొంతసేపటికి కోపంగా, ఎవరు నీకు ఈ డబ్బిచ్చారో ముందు వాళ్ల దగ్గరికి నన్ను తీసుకుని వెళ్లరా అని తన కుమారుడి చెయ్యి పట్టుకుని బయలుదేరింది. అమ్మా నువ్వు చెప్పినట్టు నారాయణ గారికి జాబు రాశాను, ఆయనే పంపించారు ఈ డబ్బు, పద పోస్టు మాస్టర్ని అడుగు అని అన్నాడు అబ్బాయి. పిల్లవాణ్ణి బయటే నిలబెట్టి ఆవిడ లోపలికి వెళ్లింది. తల్లి పోస్టు మాస్టర్తో, అయ్యా ఈ పిల్లాడు చెప్తున్నదంతా నిజమేనా అని అడిగింది. పోస్టు మాస్టర్ ఆవిడతో, అవునమ్మా, భగవంతుడే పంపించాడు. మొన్నటి రోజు ఈ పిల్లవాడు రాసిన జాబు చూసి నా హృదయం కరిగిపోయింది. నా మనసులో భగవంతుడు ప్రవేశించి నా చేత ఈ డబ్బు ఇప్పించాడమ్మా. దయచేసి ఈ డబ్బు వాపసు ఇవ్వకండి. ఆ పసివాడి విశ్వాసం దెబ్బతింటుంది. నిర్మల హృదయులైన పిల్లలు ప్రార్థిస్తే భగవంతుడు ఆ ప్రార్థన్ని తప్పక ఆలకిస్తాడు. ఏదో ఒక విధంగా ఆదుకుంటాడు. నేను నిమిత్తమాత్రుణ్ణి అన్నాడు. అదండి కథ. కాబట్టి ఈ కథ ద్వారా మనకు తెలిసిన ఒక గొప్ప విషయం ఏమిటి అంటే, భగవంతుడు అంతటా ఉన్నాడు, అన్ని చోట్లా ఉన్నాడు. ఎప్పుడు మనం తన ఉనికిని చాటడానికి, తన చిరునామా వెతుక్కుందికి ప్రయత్నం చేస్తామా, ఒక్క అడుగుతో తనల్ని చేరుకోవడానికి ఆశగా ఎదురుచూస్తామా అని తాను కూడా మన కోసం అంతే ఆతృతతో వేచి ఉంటాడు. మనం చెయ్యవలసిందల్లా ఆ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరుచుకుని అంతటా ఉన్న భగవంతుణ్ణి మనం చూస్తూ, అదేవిధంగా మనలో కూడా అదే భగవంతుడు నిలిచి ఉన్నాడు అని ఆ ప్రేమను ఇతరులకు కూడా పంచడానికి ఎప్పుడైతే ప్రయత్నిస్తామో, ఆ నమ్మకం మరింతగా మనలో వేళ్లూనుకుని అంతటా ఉన్న భగవంతుణ్ణి మనకి తెలిసేలా చేస్తుంది. ఇదే ఆ నాలుగవ పురుషార్థమైన మోక్షం. ఎప్పుడైతే నేను, నాది, నా స్వార్థం, అహంకారం, మమకారం ఇలాంటి మోహాల నుండి ముక్తిని పొందుతామో, క్షయం అనుభవిస్తామో, ఈ మోహాలన్నీ క్షయమవుతాయో, అదే మోక్షము, అదే ముక్తి అన్నారు స్వామి. కాబట్టి ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, తెరముందు మన నుంచి తెరచాటు తానుండి ఈ జగన్నాటకానంతా ఆడిస్తున్నాడయ్యా అనే విశ్వాసాన్ని బలపరుచుకుంటే మనలో ఉన్న భగవంతుని జాగృతం చేసుకోవడంతో పాటు విశ్వవ్యాప్తంగా సంచరిస్తున్న ఆ సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్న ఆ భగవంతుణ్ణి దర్శించే వీలవుతుంది. భక్తి మార్గం ద్వారా చిట్ట చివరిదైన మోక్షాన్ని అందుకునేందుకు అందరికీ కూడా చేతనవుతుంది. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా.